బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమయుడమైన తండ్రి, ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు మీ కృపను మాకు అనుగ్రహించి మీ వాక్యమును మేము గ్రహించేటువంటి వారినిగా చేయండి. మీ వాక్యములో వ్రాయబడినటువంటి మర్మములను మేము తెలుసుకొని ప్రభువా వాటికి విధేయులమై బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామం వంద వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యాకోబు పత్రిక 3:1 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2 ఈ విధంగా ఉంది. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం మందుంచుకొనగల శక్తి గలవాడగును. ఈ 2 మనం చూసినప్పుడు ఇక్కడ 4 చెప్పబడినట్లుగా మనం గమనించవచ్చు. మొదటిది ఏమిటంటే, బోధకులైనటువంటి వారికి మరి కఠినమైనటువంటి తీర్పు ఉన్నదని తెలియజేస్తున్నది. 2, అందువలన ఎక్కువ మంది బోధకులు కాకుండా ఉండవలనని యాకోబు ఆశపడుతున్నాడు. ఇక 3, అందరూ తప్పిదములు చేస్తున్నట్లుగా చెప్తున్నాడు. 4, తన నాలుకను నియంత్రించుకొనగలిగిన వాడు సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగును అని చెప్తున్నాడు. మొదటగా బోధకులంటే ఎవరు? బోధకులంటే మనకందరికీ తెలిసినటువంటిదే. చాలామంది బోధకులు మనం చూచి ఉంటాము. బోధకులంటే దేవుని వాక్యమును ఇతరులకు బోధించేటువంటి వారు. వీరిలో అనేకమైనటువంటి రకాలు మనం చూస్తూ ఉంటాము. కొంతమంది చదువుకున్న వారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు. అదేవిధంగా దేవుని యొక్క పిలుపు కలిగినటువంటి వారు ఉంటారు, ఆ పిలుపును ప్రత్యేకంగా పొందనటువంటి వారు కూడా ఉంటారు. తమ జీవనోపాధి నిమిత్తము బోధకులుగా తయారైనటువంటి వాళ్ళు కొందరిని మనం చూడవచ్చు. వీళ్ళలో పార్ట్ టైమర్స్ ఉన్నారు, ఫుల్ టైమర్స్ ఉన్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత తమ యొక్క పదవీ విరమణ చేసి ఈ యొక్క స్వార్థ సేవలో పరిచర్య చేస్తున్నటువంటి వారు కూడా ఉంటారు. ఇలా రకరకములైనటువంటి వారు బోధకుల్లో ఉండటం మనం చూస్తూ ఉంటాం. వీరందరినీ మనం గమనించినప్పుడు వీరందరికీ రకరకములైనటువంటి ఇన్నర్ మోటివ్స్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కొంతమందికి దేవునిని మహిమపరచాలి, దేవుని సేవ చేయాలి అనేటువంటి మోటివ్ ఉన్నట్లయితే, కొంతమందికి పూర్తిగా సెల్ఫిష్ మోటివ్సే ఉంటూ ఉంటాయి. స్వార్థపరమైనటువంటి ఆశలు, మోటివ్స్ మాత్రమే ఉంటూ ఉంటాయి. ఇక మిగిలిన వారికి ఈ 2 మధ్యలో ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. నువ్వు ఒక విశ్వాసి అయినట్లయితే నువ్వు ఆల్రెడీ ఒక క్రీస్తు సైనికుడు. నీ యొక్క పని కొంత మేరకు క్రీస్తు నిమిత్తము పరిచర్య చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నీవు ఉన్న ప్రదేశంలోనే, నువ్వు చదువుకుంటున్నట్లయితే నువ్వు చదువుకుంటున్నటువంటి ఆ యొక్క విద్యా సంస్థలోనే, లేకపోతే నువ్వు పనిచేస్తున్నట్లయితే పనిచేస్తున్నటువంటి ఆ యొక్క సంస్థలోనే, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పనిలోనే క్రీస్తు నిమిత్తము నువ్వు బ్రతకవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన నామమును మహిమపరచవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు నాకు ఉన్నది. ఆ తర్వాత ఒక సైనికుడిగా ఎక్కడికైనా ఎప్పుడైనా దేవుని చిత్తానుసారం నువ్వు మూవ్ కాగలిగినటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీ నీకు ఉండాలి. అంటే ఒకవేళ నువ్వు స్టూడెంట్వి అయినట్లయితే, లేకపోతే ఒక ప్రదేశంలో పనిచేస్తున్నట్లయితే అది సరే, లేకపోయినట్లయితే నువ్వు పూర్తిగా ఫుల్ టైం జాబ్లో ఉన్నట్లయితే, క్రీస్తు నిమిత్తము ఒక స్వార్థకునిగా పనిచేస్తున్నట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా నీవు ఆయన మీద ఆనుకొని ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఎక్కడ పనిచేయాలి, ఏమి చేయాలి అనేటువంటి దానిని నిర్ణయించుకోవటంలో దేవుని యొక్క చిత్తం అనేటువంటిది తెలుసుకోవటం చాలా ముఖ్యము. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఏదైనాలలో ప్రీచర్స్గా ఉంటున్నారు కానీ వాళ్ళ యొక్క మోటివ్స్ అన్నీ కూడాను రకరకములుగా పర్సనల్ మోటివ్స్, అంటే సెల్ఫిష్ మోటివ్స్ వారికి ఎక్కువగా ఉంటున్నాయి. ఘనత ఎక్కడైతే ఉంటున్నదో ఆ ప్రదేశంలో ఉండాలనుకుంటున్నారు చాలామంది బోధకులు. డబ్బు హ్యాండ్లింగ్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలనుకుంటున్నారు. ప్రెస్టేజ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలనుకుంటున్నారు. కంఫర్ట్ ఎక్కడ ఉన్నదో ఎక్కువ ఆ ప్రదేశంలో ఉండాలనుకుంటున్నారు. అదేవిధంగా వారికి సహాయకులు చాలామంది ఉన్నట్లయితే అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. మనుషుల యొక్క ప్రశంసలు ఎక్కువ ఎక్కడొక దొరుకుతూ ఉంటాయో అక్కడ ఉండాలనుకుంటారు. పాపులారిటీ ఎక్కడ ఉన్నదో అక్కడ ఉండాలని ఆశపడేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ దేవుని నిమిత్తమై ఒక ఏజెన్సీ ప్రాంతంలోనో లేకపోతే మరొక ప్రదేశంలోనూ, కఠినమైనటువంటి ప్రదేశంలోనూ దేవుని యొక్క పిలుపు నీకున్నట్లయితే దాని ప్రకారము వెళ్ళి నడుచుకొనగలిగినటువంటి ఆ యొక్క విల్లింగ్నెస్ అనేటువంటిది చాలామందిలో మనకి కనపడదు. కొంతకాలం క్రితం నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అమృత్ కుమార్ గారు. ఆయన తన భార్యతో కలిసి అమలాపురంలో ఒక క్రైస్తవ స్కూల్లో పనిచేసుకుంటూ ఉండేవారు. వారిద్దరికీ క్రైస్తవ స్కూల్లో ఇద్దరు టీచర్స్ ఒకే స్కూల్లో పనిచేసుకుంటున్నారు, ట్రాన్స్ఫర్స్ లేవు. అక్కడే ఉండొచ్చు చక్కగా సౌఖ్యంగా, వారిద్దరు స్కూల్స్లో టీచర్స్ అంటే మంచి సాలరీస్ వస్తాయి, అక్కడే మంచి ప్రజలు చుట్టూ ఉన్నటువంటి లొకాలిటీ అదంతా కూడాను, కాబట్టి ఎక్కడికి కదలవలసినటువంటి అవసరం కూడా లేదు, అక్కడే ఉండగలరు వాళ్ళు. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఆయన ఉద్యోగమును వదిలిపెట్టి ఆయన నిమిత్తం ఆయన నేపాల్కు వెళ్ళి సేవ చేయాలి అనేటువంటి ఆ యొక్క దర్శనములో ఆయనకు కనిపించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయన వెళ్ళి అక్కడ సేవ చేయటం, ఫుల్ టైం మినిస్ట్రీలో సేవ చేయటం అనేటువంటిది జరిగింది. ఆయన చూసినప్పుడు నేనెంతో సంతోషిస్తూ ఉండేవాడిని, ఎందుకంటే ఇతరులలాగానే ఆయన కూడాను ఇళ్ళు, వాహనములు, ఇంకా ఏవేవైనా కావాలంటే అవన్నీ సంపాదించుకుని ఉండొచ్చు. కానీ ఆయన దేవునిని మొట్టమొదట పెట్టవాలని అని చెప్పి, దేవుని చిత్తానుసారంగా తన జీవితంలో నడవాలని చెప్పి ముందుకు సాగటం అనేటువంటిది నేను చూసినప్పుడు అది చాలా ఛాలెంజింగ్గా నాకు అనిపించింది. యేసు ప్రభుని మనం చూసినప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటిది ఆయన పరిచర్య చేయుటకు వచ్చాడు, పరిచర్య చేయించుకున్నటకు రాలేదు. ఈ విషయమును మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ధ్యాస, మన యొక్క ధ్యానం అనేటువంటిది ప్రభువు మీదనే ఉన్నట్లయితే ఆయన చెప్పే విధంగా మనం నడుచుకోవాలి, ఆయన చూపించేటువంటి మార్గంలో మనకు ముందుకు సాగాలి అని మనం ఆశపడతాం. కానీ ఈ లోక సంబంధమైనటువంటి కంఫర్ట్స్ కానీ, ఈ లోక సంబంధమైనటువంటి విలువలు, విలువైనటువంటివి, వీటిని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారిగా మనం ఉన్నాం. ఒక సైనికుని మనం చూచినట్లయితే వారిని ఎక్కడ ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే అక్కడ డిప్లాయ్ చేయొచ్చు ఆ కంట్రీ వాళ్ళు. ఒక అమెరికన్ సైనికుడు ఉన్నాడంటే అమెరికన్ సైనికుని ప్రపంచంలో ఏ భాగంలోనైనా ఎక్కడైనా ఉంచవచ్చు. వాళ్ళు ఎక్కడ ఉంచుతారో వాళ్ళు మాట చెప్పకుండా, ఎదురు మాట చెప్పకుండా ఆ ప్రదేశములకు వెళ్ళేవారై ఉంటారు. అది సైనికునికి ఉండవలసినటువంటి లక్షణమై ఉన్నది. కాబట్టి మనం కూడా నెమ్మదిగా ఆ యొక్క క్వాలిటీని మనం డెవలప్ చేసుకునే విధంగా మనం ముందుకు సాగుతూ ఉండాలి. అన్ని విషయంలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ అది సాధ్యపడకపోవచ్చు. కానీ ఒక క్రీస్తు సైనికుడిగా నీవు ఎప్పుడైనాను ఎక్కడికైనాను వెళ్ళే విధంగా దేవుని నిమిత్తం చేయగలిగినటువంటి ఏ పరిచర్యన్న చేయటానికి సిద్ధంగా ఉండేలాగా నువ్వు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఈ సమయంలో ఇదే కోవకు చెందినటువంటి కొంతమంది పర్సనల్ వర్కర్స్ ఉంటారు. ఈ పర్సనల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు వారి యొక్క గోల్ ఏమై ఉండాలంటే ఇండివిడ్యువల్స్కి, అంటే తమ దగ్గరకు ఆత్మీయ అవసరం నిమిత్తము సలహాల మేరకు వచ్చేటువంటి వారికి సూచనలు, సలహాలు ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా, ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారై ప్రార్థించే బిడ్డలుగా వారికి సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి. వారు డీల్ చేసేటువంటి మ్యాటర్స్ చాలాసార్లు చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి, ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి, చాలా చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మాటలు నీ దగ్గరకు వచ్చినటువంటి వారు షేర్ చేసుకున్నప్పుడు వీటిని నీవు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. అంతే తప్ప వీటిని తీసుకుని నువ్వు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి, దారిలో కనపడిన ప్రతి ఒక్కరికి వీటిని షేర్ చేయటం అనేటువంటిది చాలా చాలా తప్పు. తర్వాత రెండవది ఏంటంటే వారికి నువ్వు సహాయం చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ వారి వద్దను ఉన్నటువంటి ఈ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అనేటువంటి ఆశతో గనక నువ్వు పర్సనల్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే నీ మీద శాపం నిలిచి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని పేరును పెట్టుకొని దయ్యపు పనికి నువ్వు ఒక పర్సనల్ వర్కర్ లాగా పనిచేస్తున్నట్లయితే దేవుడు నీతో డీల్ చేయనై ఉన్నాడు. ఒక దినమందు నీవు లెక్కన అప్పగించవలసినటువంటి అవసరత ఉన్నది. తర్వాత, నీవు పర్సనల్ వర్కర్గా పనిచేస్తున్నావా, అయితే నీకు కావలసినటువంటి ఆ హ్యూమిలిటీ అనేటువంటిది ఉన్నదా? దేవుని యొక్క దీనత్వం అనేటువంటిది, దేవుని యొక్క సేవలో పనిచేసేటువంటి, పని చేయగలిగినటువంటి ఆ యొక్క దీనత్వం నీకు ఉన్నదా? నీవు చాలా సెన్సిటివ్ వర్క్ చేస్తున్నావని చెప్పి నువ్వు గ్రహించుకున్నావా? నీ యొక్క మోటివ్స్ ఏమై ఉన్నాయి? నువ్వు దేవునికి భయపడుతూ దేవునికి లెక్కనప్పగించవలసినటువంటి వాడివని చెప్పి ఆ యొక్క భయము వణుకుతో ఈ పనిని చేసేటువంటి వాడిగా ఉన్నావా? లేకపోతే ఇతరుల దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టుకునేందుకు దాని నిమిత్తమే చాలా సంతోషపడుతూ సంబరపడుతూ ఈ పనిని నువ్వు చేస్తున్నావా? తర్వాత, షేర్ చేసుకున్నటువంటి ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ చెప్తూ అల్లరి చేస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వాడవైనట్లయితే దేవుడు నిన్ను ఒక దినమందు లెక్క అడగనై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనవలసినటువంటి అవసరం ఉన్నది. మత్తయి 5:19 మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడు, వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆజ్ఞలలో అల్పమైనటువంటివి ఏదైనా సరే, ఒకదానినైనా సరేను మీరి మనుషులకు అలాగున చేయ బోధించినట్లయితే నీవు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడవి అనబడతావు అని ఇక్కడ వ్రాయబడినది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు చెప్పేటువంటి, ఇతరులకు చేసేటువంటి బోధ మొదటగా నీవు అవలంబించవలసి ఉన్నావు, నీవు ఫాలో అవ్వవలసి ఉన్నావు. అది దీని యొక్క అర్థము. చాలామంది బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళటము, లేకపోతే పరిచర్య చేయటం అనేటువంటిది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే బోధ చేయటం అనేటువంటిది, నోటుతో చెప్పటం అనేటువంటిది, సరే అది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బోధ ప్రకారము నీవే నిలబడగలుగుతున్నావా? నీవు చెప్పినటువంటి ఆ యొక్క బోధ ప్రకారము నీవు నిలచటకు నీవే ప్రయత్నించినప్పుడు ఆ బోధ వ్యర్థము. అంతేకాదు, పరలోక రాజ్యములో నీవు చెప్పినటువంటి ప్రకారంగా నీవు చేయకున్నట్లయితే పరలోక రాజ్యములో మిగులు అల్పుడవి అనబడనై ఉన్నావు. యాకోబు 3:2 చూసినట్లయితే మనమందరము అనేక విషయములలో తప్పిపోచున్నామని దైవసేవకుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే బోధకులైనటువంటి వారే అనేక మంది చాలా విషయములలో తప్పిపోతున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. మనందరము మానవ మాత్రులమే, మనలో ఎవరను అతీతులము లేము. మనమందరము స్వభావ సిద్ధంగా పాపమునకు లోనైనటువంటి వారము. పాపం చేయాలనేటువంటి తపన లోపల నుండి పుట్టేటువంటి స్వభావం మనకి ఉంటుంది. కాబట్టి ఈ విషయములను మనం జ్ఞాపకం చేసుకొని ఇతరులకు బోధించేటప్పుడు, ఇతరులకు సూచనలు సలహాలు ఇచ్చేటప్పుడు, ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించేటప్పుడు నీవు బలహీనుడువు అనేటువంటి ఆ యొక్క ఒక్క మాటను నువ్వు మర్చిపోయినట్లయితే నువ్వు చాలా తప్పు చేస్తున్నట్లుగా ముందు గమనించుకోవాలి. నీవు మనుషుడవు అని గుర్తెరిగి అప్పుడు ఇతరులకు పరిశుద్ధాత్మ ఏ వాక్కైతే చెప్పమని నిన్ను ప్రేరేపిస్తుందో ఆ విధంగా ఆ వాక్కును తెలియజేసే విధంగా నువ్వు బోధించవలసి ఉంటుంది. అంతేకాదు, నీవు ఎప్పటికప్పుడు నీ యొక్క హృదయమును పరిశోధించుకొనుచు, పరిశుద్ధపరచుకొనుచు, తగిన విధంగా దానిని మలుచుకొనుచు, దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతికే రీతిగా నీ బ్రతుకును సరిదిద్దుకుంటూ ఉండాలి. తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే నోటిని గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును అని ఉంది. ఇక్కడ అర్థం ఏంటంటే, నాలుకను నీ యొక్క స్వాధీనములో ఉంచుకొనగలిగినటువంటి వాడవైనట్లయితే, కొంతమందికి నాలుక మీద స్వాధీనము ఉండదు, కంట్రోల్ ఉండదు, వారి ఇష్టానుసారంగా ఏది పెడితే అది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే విషయాలు ఉంటాయి సేవలో, మాట్లాడకూడని విషయాలు ఉంటాయి. చెప్పగలిగినటువంటి సంగతులు కొందరితో పంచుకోవచ్చు ప్రార్థన నిమిత్తము, కానీ అన్ని విషయాలు అందరితోనూ పంచుకోగలిగినటువంటివి ఉండవు. ఈ సెన్సిటివ్ ఇష్యూస్లోకి వచ్చేటప్పటికల్లా చాలా చాలా జాగ్రత్తగా మానసిక పరిపక్వతతో పాటు దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము నీకెంతో అవసరమై ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది పెడితే అది మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే అది సేవను కట్టడం కాదు కానీ దాన్ని పడగొట్టడానికి వాళ్ళకి చాలా స్పెషాలిటీ ఉంటుంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించవలసి ఉంటుంది. మన నాలుక ఎంతైనా సరే మనకి కీడు చేయగలదు. ఈ నాలుక చాలా చిన్నదే కానీ ఈ నాలుక చేసేటువంటి తప్పిదము మనుషులను చాలా చిక్కులలోనికి తీసుకుని పోగలదు. అది జరగకుండా మనం చూసుకునవలసినటువంటి అవసరమై ఉన్నది. ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడంటే ఒక చిన్న ఇండికేషన్ చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నీవు గనక నోటిని కంట్రోల్ చేసుకునగలిగిన శక్తిలోనికి నీవు రాగలిగినట్లయితే ప్రార్థనాపూర్వకంగా, అప్పుడు నువ్వు కొంత దేవునికి సమీపంగా ఉన్నావు అనేటువంటి ఇండికేషన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆ దిశగా మనం నడవలసినటువంటి అవసరం ఉన్నది. చివరిగా మత్తయి సువార్త 5:20 మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక చిన్న టెస్ట్ చెప్తున్నాడు. ఏంటి ఆ టెస్ట్? శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా నీ నీతి అధికము కావాలి అనేటువంటిది. అయితే ఈ శాస్త్రుల యొక్క పరిసయ్యుల యొక్క నీతి ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే వారి నీతి ఎలా ఉండిందంటే బైబిల్లో మనం చదివినట్లయితే ప్రేమ, దయ, కనికరం ఇలాంటివన్నీ విడిచి మోయలేని భారాలని ఇతరుల మీద పెట్టడం అనేటువంటిది వాళ్ళ పనిగా ఉండింది. రెండవది ఏంటంటే వారికి ఉన్నటువంటి లోపాలని ఏమి చూసుకోకుండా ఇతరులను పనిష్ చేయాలని, వాళ్లకు శిక్ష పడేలా చూడాలని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ఈ యొక్క ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్పింది కాబట్టి ఇతను శిక్షకు పాత్రుడు అనేటువంటి తీర్పు తీర్చే విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్ ఉండింది. అదే తీర్పును వాళ్లకు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా శిక్ష అర్హులే, కానీ ఆ విధంగా వాళ్ళు చూసుకునేవాళ్ళు కాదు. కానీ ఇతరులకు ఈ యొక్క ధర్మశాస్త్రం అప్లై చేస్తూ దాని ప్రకారం వారు శిక్షార్హులు గనుక వారు శిక్షించబడాలని కోరుతూ ఉండేవాళ్ళు. అలాంటి స్వభావం మనకి ఉండకూడదు. ఎందుకంటే ఇతరుల ముందు మనం వేలెత్తి చూపేటప్పుడు ఆ వేలుతో మన వైపే మనం చూపించుకొని మన హృదయమును పరిశోధించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ధర్మశాస్త్రం మనకు ఉన్నటువంటి ఆ యొక్క లిటరల్ మీనింగ్ని వీరు తీసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ దానిలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ మీనింగు, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి దానిని మర్చిపోయినటువంటి వారుగా వీళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడాను ఈ శాస్త్రులు పరిశీలు చేసినటువంటి యొక్క పనులన్నీ కూడాను తప్పిదములన్నీ కూడాను మనలో ఎవరమైనాను ఎప్పుడైనాను చేయగలిగినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి మన యొక్క జీవితంలో చేయకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే నీవు బోధ యొక్క పనిలో ఇన్వాల్వ్ అయిన కొద్ది నిన్ను నీవు సెర్చ్ చేసుకుంటాం అనేటువంటిది, నీ యొక్క కండిషన్ నీవు పరిశోధించుకొని నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటిది సెర్చ్ చేసుకునవలసినటువంటి ఆ యొక్క అవసరత పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఒకవేళ నీలో గనక తప్పిదములు ఉన్నట్లయితే, కనపడుతున్నట్లయితే, మనసాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నట్లయితే వెంటనే వాటిని సరిచేసుకొని దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు తిన్నని మార్గంలో పెట్టుకొనవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. దేవుడి వాక్యమును మన హృదయంలకు ఈ ఉదయకాలమందు దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, మేము విన్నటువంటి యొక్క వాక్యము మా హృదయంలో ఫలించుకున్నట్లుగాను మేము ఎల్లప్పుడూ మీకు లోబడి విధేయులమై జీవించేటువంటి వారిని కానీ మమ్మల్ని చేయండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మా నీతి అధికముగా ఉండనట్లుగా మమ్మలను మేము పరిశోధించుకొని పరిశుద్ధపరచుకొని మీ మార్గంలో నడిచేటువంటి బిడ్డలన్నగా మమ్మలను చేయండి. అనేకులు బోధకులు కాకుండా అని చెప్పిన బోధకులకు అతి కఠినమైనటువంటి తీర్పు ఉన్నదని సెలవిచ్చినావు తండ్రి. కాబట్టి మేము చేసేటువంటి ప్రతి పని ప్రభువ భయముతోనూ వణుకతోనూ చేయనట్లుగాను తండ్రి, మేము నీ యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు మేము చేసే ప్రతి పని నిమిత్తము మీ యొక్క సన్నిధిలో లెక్కనప్పగించవలసినటువంటి వారమని గుర్తెరిగి ఆ ప్రకారంగా జాగ్రత్త పడటం మాకు నేర్పించండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.